హరే కృష్ణ. మనం మహాభారతంలోని వివాదాల యొక్క విషయం చర్చించుకుంటున్నాం. ఈరోజు ద్రౌపది గురించి చర్చిద్దాం. ద్రౌపది యొక్క వివాహం, అది కూడా చాలా పెద్ద వివాదం. ద్రౌపది ఎలా పాండవుని పెళ్లి చేసుకుంటుంది అని. అయితే ఆమె కథ గురించి కొంచెం వివరణ మనం మహాభారతం నుంచి, భాగవతం నుంచి వినడానికి ప్రయత్నిద్దాం. ద్రౌపది ఈ విధంగా పెళ్లి చేసుకోవటం ఈవెన్ దుష్టదుమ్నకి, ద్రుపదుడు కూడా నచ్చదు. కానీ అలా భగవంతుడి యొక్క అరేంజ్మెంట్ నిర్ణయంతో జరుగుతుంది. మన భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయి. అయితే అన్ని భాషలున్నా, అన్ని వెరైటీస్ ఉన్నా, భోజనమైన మనం నార్త్ ఇండియా భోజనం, సౌత్ ఇండియా భోజనం, ఈస్ట్ వైపు వెళ్తే, వెస్ట్ వైపు వెళ్తే, అందరికీ వేరే వేరే రకాలైన రుచులు ఉంటాయి. మనం పంజాబ్కి వెళ్ళి అక్కడ వారికి అన్నం పెడితే వాళ్ళు అంటారు ఇది పొద్దున ఎవరన్నా తింటారా అని. అదే మనకి పరోటా, అవి రోజంతా పరోటానే ఇస్తే అది మనకు అరగం కూడా అరగదు. అంటే ఇంత వెరైటీ ఉంది భారతదేశంలో, ఇన్ని భాషలు ఉన్నాయి. ఆయన ఒక మణిపూర్ వ్యక్తి, కేరళ వ్యక్తి కలిసి దేశం గురించి పోరాడతారు. ఈ యూనిటీ ఎలా ఉంది మన భారతదేశంలో అంటే, అన్ని భాషలు ఒక విషయాన్ని చాలా మంచిగా ధృవీకరిస్తాయి. ఏంటి అంటే భగవంతుడు కృష్ణ అని, భగవంతుడు నారాయణ అని అందరూ ఆ యొక్క విషయాన్ని నమ్ముతారు. భారతదేశంలో ఏంటంటే ఈ యొక్క స్టాండర్డ్ ఏదైతే బేస్ ఉందో అది శాస్త్రాల మీద ఆధారపడి ఉంటుంది. ఎవరు మనం పంజాబ్ వాడిని తీసుకోండి, బెంగాల్ వాడిని తీసుకోండి, లేకుంటే సౌత్ ఇండియా తీసుకోండి, ఎవరైనా కానీ వారు ఎప్పుడైతే శాస్త్రం మీద మనం ఎవరైనా మాట్లాడితే అందరూ దాన్ని ఒప్పుకుంటారు. అంటే వారందరికీ శాస్త్రాలు ఆధారంగా ఉంటాయి. వారు అంటారు మా భాషలు వేరైనా కానీ మేము అందరూ ఒక సిద్ధాంతాన్ని మేము దాన్ని నమ్ముతాము. ఏంటంటే శాస్త్రం ఏం చెప్తుంది. అదే మనం పాశ్చాత్య దేశానికి వెళ్తే యూరోప్ చాలా చిన్న కాంటినెంట్, అయినా కానీ అది మొత్తం విభాజనంగా భాషల ప్రకారంగా ఎన్నో దేశాలుగా మారింది. మన భారతదేశం ఎంత ఉంటుందో దాని యూరోప్ కి సగం ఉంటుంది మన భారతదేశం. ఇన్ని భాషలుండి ఎన్నో వేల కొద్ది భాషలు ఉన్నాయి భారతదేశంలో, చిన్న పెద్ద అన్ని కలుపుకుంటే. అయినా కానీ భారతదేశంలో ఒక యూనిటీ ఉంటుంది. మనం ఇతరుల్ని వారి యొక్క పద్ధతుల్ని మనం కించపరచకుండా, వారు ఇప్పుడు కేరళ వ్యక్తి వెళ్ళి నార్త్ ఇండియాలో ఆయన ఉద్యోగం చేసుకోవాలని చేస్తే అక్కడ ఆయన ఎవరు ఏమీ ఇబ్బంది కలిగించరు. ఎందుకంటే అందరిలో అటువంటి టాలరెన్స్ అనేది ఉంటుంది. అయితే ఇది ఎట్లా వచ్చింది అంటే ఆ యొక్క భాష యొక్క ప్రభావం కూడా అలా ఉంటుంది. భారతదేశం భాషలు ఇతరుల్ని కాంకర్ చేయాలని ఉండవు, వారిని జయించాలో లేకుంటే వారిని మేము ఆక్రమించుకోవాలనే భావంతో ఉండవు. మన భాష, మనం మాట్లాడే తీరు పట్టి మన చేతన కూడా తెలుస్తుంది. అదే ఇంగ్లీష్ భాష అనుకోండి, అది చాలా ఫ్లాట్గా ఉంటుంది, ఇతరుల్ని కాంకర్ చేయాలని లేకుంటే వారిని ఆక్రమించుకోవాలనే భావంతో ఉంటుంది. అందుకు వారు అటువంటి భాషలో ఉన్నారు, అటువంటి చేతలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కార్యాలు కూడా అలాగే ఉన్నాయి. భారతదేశం ఇప్పటి వరకు ఏ దేశం మీద ఆక్రమణ చేయలేదు. మనం మొదటిగా వెళ్ళి ఎవరిని ఆక్రమించుకోలేదు. మనం ఎప్పుడు మంచిగా ఓర్పుతోటి, టాలరెన్స్ తోటి ఈ విధంగా మనం జీవించాం. ఎందుకంటే భాష అట్లాంటిది కాబట్టి. ఎందుకు ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేవిధంగా పాండవుల్లో కూడా వారందరూ కలిసికట్టుగా ఉన్నారు. ఇప్పుడు మన చేతి వేళ్ళు చూస్తే ఒక్కొక్క వేలు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒకటి చాలా స్ట్రాంగ్గా చిన్నగా ఉంటుంది, ఒకటి చూపుడు వేలు, ఒకటి పెద్దగా ఉంటుంది. ఇవన్నీ కలిసి ఉండగలుగుతున్నాయి. అదేవిధంగా పాండవులందరూ కలిసి ఉన్నారు అంటే ఆ ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది, అది ద్రౌపది. ఎందుకంటే ఒక్కొక్క పాండవులు ఆయన యొక్క గుణాల ప్రకారంగా మనం వెళ్తే చాలా చాలా డిఫరెంట్. ధర్మరాజు ఆయన పేరు క్షత్రియనే కానీ ఆయన చాలా వరకు బ్రాహ్మణు యొక్క గుణాలే ఉంటాయి. ఆయన చాలాసార్లు నిందిస్తారు ఈ క్షత్రియ ధర్మం ఏంటి అని, దీన్ని ఖండిస్తూ ఉంటారు ఆయన. కానీ ఆయనకి బ్రాహ్మణు యొక్క గుణాలు ఆయనకి చాలా నచ్చుతాయి. ఆయన యక్ష ప్రశ్నలు వేసినప్పుడు ఆయన మంచిగా సమాధానం చెప్తారు. ఆయన కూర్చొని ఋషుల మునులతో మంచిగా చర్చించుకోవటం, శాస్త్రాన్ని అర్థం చేసుకోవటం, ధర్మాన్ని పాటించటం, ఎంత వీలైతే అంత క్షమించటం, ఈ విధంగా ధర్మరాజు, అందుకే ఆయన పేరు అజాతశత్రు. ఈ విధంగా ఆయన బ్రాహ్మణులకి చాలా అటువైపు ఆ విధంగా ఆయన మొగ్గు చూపించేవారు. అదే భీమాన్ తీసుకుంటే ఎగ్జాక్ట్ గా ఆపోజిట్. ఆయన ముందు ఎవరైనా దాన్ని తప్పు చేస్తే ధర్మరాజు శిక్షించమంటారు, భీమా ధర్మరాజు క్షమించమంటారు, భీమా అంటారు ముందు శిక్షించండి ఎందుకంటే వారు మాట కాబట్టి. అశ్వత్థామ కేసులో కూడా భీమా ఒక్కడు ఒక పార్టీ, ధర్మరాజు ద్రౌపది నకుల సహదేవి ఇంకో పార్టీ, కృష్ణ కూడా ఇనీషియల్ గా చంపమంటారు అశ్వత్థామని, కానీ తర్వాత న్యూట్రల్ అవుతారు. అర్జునాకి డిసైడ్ చేయాలి భీమా చెప్పింది వినాలా ధర్మరాజు చెప్పింది వినాలా. ధర్మరాజు క్షమించు క్షమించు అంటారు, భీమా అంటారు లేదు క్షమించకు, మళ్ళీ ఆయన ఏదన్నా తప్పు చేస్తాడు, మళ్ళీ ఆయన మనకి హాని తలపెడతారు. భీమా అన్నట్టుగానే అశ్వత్థామని వదిలేస్తే మళ్ళీ వెళ్ళి బ్రహ్మాస్త్రం వదిలిపెడతారు ఆయన పాండవులందరి మీద, పరీక్షిత్ మహారాజు మీద, గర్భంలో ఉన్న ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్ మహారాజు మీద. లేదా కృష్ణ కాపాడతారు, కానీ భీమా ఆయన కరెక్టే చెప్పారు, అశ్వత్థామను క్షమిస్తే ఆయన మారడు, మళ్ళీ మనకి హాని తలపెడతారని. అదే విధంగా జరుగుతుంది, ధర్మరాజము క్షమించి ఏం కాదని. ఒకసారి పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు జయద్రథ కూడా ఆ విధంగానే ద్రౌపదిని స్వయంవరంలో ఆయన గెలుచుకోలేరు, అయితే ద్రౌపదిని ఆయన కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్తారు. అయితే అర్జున భీమా వెళ్ళి ఆయన మంచిగా చిత కొట్టి తీసుకొని వస్తారు ధర్మరాజు దగ్గరికి. అయితే భీమా అంటారు చంపేద్దాం వీణ్ణి, ఇంత తప్పు పని చేశాడు కదా ద్రౌపది, ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయిని ఆమెని నేను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తాను, ధర్మరాజు లేదు లేదు ఆయన మన కజిన్ కదా వదిలేద్దామని. కానీ భీమా అంటారు లేదు, మళ్ళీ హాని తలపెడతారని. భీమా అన్నట్టుగానే ఆయన వెళ్ళి హిమాలయాలకి తపస్సు చేసుకొని శివుడి దగ్గర నుంచి వరం తీసుకొని పాండవులు నేను కొంతసేపు జయించాలని వరాన్ని కోరుతారు. శివ అంటారు అర్జున తప్ప మిగతా అందరిని నువ్వు జయిస్తావని. దానివల్ల ఏమైతుంది, చక్రవ్యూహంలో అభిమన్యు చనిపోతారు. అప్పుడు భీమా మళ్ళీ అంటారు చూడు నువ్వు క్షమించావు కదా, నేను అప్పుడే శిక్షించమని చెప్పాను, అప్పుడే చంపేస్తుంటే ఈ యొక్క మనకి అభిమన్యుని కోల్పోయే వాళ్ళం కాదు కదా. ధర్మరాజు ఎప్పుడు క్షమించమని, భీమా ఎప్పుడు శిక్షించమని. చాలాసార్లు భీమాని కూడా కొంతమంది అంటారు ఓకే భీమా ఎందుకు కర్ణాన్ని సూతపుత్ర అన్నాడు అని. అయితే భీమా ఎవరైనా తప్పు చేస్తే ముఖం మీద డైరెక్ట్గా అంటారు, ఆయన ఏమి దాచుకోరు, అది భీమా యొక్క లక్షణం. ధర్మరాజు ఇతరులకి బాధ కలిగించుకోవాలనుకుంటారు, కానీ భీమా మాత్రం ఆయన గుణం ఏంటంటే డైరెక్ట్గా ఫేస్ మీద చెప్తారు ఆయన. ఎందుకు మనం వీరి యొక్క గుణాల గురించి చర్చిస్తున్నామంటే ద్రౌపది ఎటువంటి వారితో ఆమె హ్యాండిల్ చేసింది అని. ఇప్పుడు ఒక వ్యక్తే చాలా శక్తివంతమైన వ్యక్తి, ధర్మరాజు యొక్క గుణాలు ఆయన యొక్క స్వభావం ఎంతో ఆయనకి చాలా మంచి గుణాలు శక్తి కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఎవరైనా హ్యాండిల్ చేయాలి అంటే వారికి కూడా అటువంటి గుణాలు కలిగి ఉండాలి. లేకుంటే ధర్మరాజు అంటారు ఈమెకి నేను చెప్పేది ఏం అర్థం కాలేదు, ఈమెతో నాకేంట్లే ఇంకోళ్ళు ఎవరన్నా చూసుకుంటానని. ద్రౌపది ధర్మరాజు యొక్క గుణాలను అర్థం చేసుకొని ఆయనకు అనుకూలంగా ఆమె వ్యవహరించేది, ధర్మరాజుకి పూర్తిగా సంతృప్తి చెందేటట్టుగా. మళ్ళీ భీమాతో ఉన్నప్పుడు భీమా అటువంటి నేచర్లో ఉన్న భీమాని హ్యాండిల్ చేయడం అది కూడా అంత సాధారణ విషయం కాదు. భీమా ఎక్స్ట్రీమ్, మొత్తం క్షత్రియ స్పిరిట్ అని. కర్ణాన్ని ఎందుకు అలా అన్నారంటే భీమా ఏదైనా డైరెక్ట్గా ఫేస్ మీద అంటారు, కర్ణాన్ని తప్పు చేస్తున్నారు కాబట్టి ఆ మాట అన్నారు ఆయన. అదే ఈవెన్ ద్రోణాచార్యుని కూడా, ద్రోణాచార్యులు ఆయన పరశురామ దగ్గరికి వెళ్తారు, వెళ్ళి నాకు విద్యను నేర్పించమంటారు. పరశురామ అంటారు నాకు పెద్దగా ఏం విద్య నేర్పించాలని ఇప్పుడు కోరిక లేదు అని. అయితే ద్రోణాచార్య అంటారు సరే మీ దగ్గరున్న అస్త్ర విద్య అంతా నాకు చెప్పండి అని. అయితే పరశురాముల వారు ద్రోణాచార్యకి మొత్తం అస్త్ర విద్య ఇస్తారు. దానివల్ల ఏమైతుందంటే బ్రాహ్మణులు అందరూ అంటారు ఎలాగో నువ్వు ఆ ద్రోణాచార్యుని పెద్దగా బ్రాహ్మణుని కింద వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే నీకు ఈ యొక్క యజ్ఞయాగాలు నువ్వు ఏం చేయట్లేదు, నువ్వు నేర్చుకుంది ఏంటి అంటే మిలిటరీ సైన్స్ నేర్చుకున్నావు నువ్వు అని, ధనుర్విద్య ఇవన్నీ నేర్చుకున్నావు, యుద్ధ నీతులు వీటన్నిటి గురించి నేర్చుకున్నావు, బ్రాహ్మణులకు అదేం అవసరం లేదు. అలానే ఆయన క్షత్రియుడు కింద కూడా భావించరు క్షత్రియులు, ఎందుకంటే ఆయన బ్రాహ్మణుడు కాబట్టి ఆయన సరే ఆయన నేర్పిస్తున్నారు కానీ ఆయన్ని క్షత్రియు కింద కూడా భావించరు. సో ద్రోణాచార్య యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, దాని కారణంగా ఏంటంటే ఆయనకి ప్రతి సమయంలో ఆయన నేర్పించేవారు విద్యని, కానీ ఆయనకి ధనం ఉండేది కాదు. దానివల్ల ఏమవుతుందంటే ఆయన యొక్క ఇంట్లో కూడా అశ్వత్థామకి ఆయన పాలు ఇవ్వడానికి కూడా ఆయనకి స్తోమత ఉండేది కాదు. అఫ్కోర్స్ దాని గురించి మళ్ళీ వద్దాం, మళ్ళీ చర్చిద్దాం. కాకపోతే ఇక్కడ ద్రోణాచార్యులు ఆయన యుద్ధం చేయడానికి వస్తారు కురుక్షేత్రంలో. రణరంగంలో యుద్ధం చేసినప్పుడు కృష్ణ అంటారు, ఈ వ్యక్తిని మనం ఆపలేము, ఈయన ఇలాగే కానిస్తే మొత్తం పాండవుల యొక్క సేన మొత్తం నాశనం చేసేస్తారు. తర్వాత కృష్ణ అంటారు, మళ్ళీ మీరు వనవాసానికి వెళ్లాల్సిందే, ఇంకేం ఆప్షన్ లేదు, ఏదో ఒక రకంగా ద్రోణాచార్యని ఆపాలి అని. అయితే మరి ఏం చేయాలి, ఎలా ఆపాలి ద్రోణాచార్యని? అప్పటికి భీష్మాచార్యులు ఆయన కూలిపోతారు. తర్వాత ద్రోణాచార్యని ఏ విధంగా ఆపాలి అని, అయితే కృష్ణ అంటారు అబద్ధం చెప్తే ఆపచ్చు అని. అర్జునవును ధర్మరాజు ఇద్దరు వారు అంటారు, లేదు లేదు అబద్ధం ఎలా ఆడతామని. వాళ్ళు హెసిటేట్ చేస్తారు, వాళ్ళు సంకోచిస్తారు. భీమ అంటారు నేను రెడీ అని. వెంటనే ఆయన వెళ్ళి ఒక అశ్వత్థామ అనే ఏనుగురు చంపేసి ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి నేను మీ కొడుకుని చంపేశా అంటారు. అయితే ద్రోణాచార్యకి డౌట్ వస్తుంది, ఆయన నంబరు భీమ చెప్పిన వాడు. తర్వాత అందరు వెళ్ళి ధర్మరాజుని యుధిష్ఠుని అంటారు, నువ్వు అబద్ధం చెప్పుకోవాలి. ధర్మరాజు లేదు లేదు, చాలా సంకోచిస్తూ ఉంటారు. అందరూ ఆయన్ని కన్విన్స్ చేస్తారు, నువ్వు అబద్ధం చెప్పకపోతే ఇంకా మన పరిస్థితి ఏం కాదు అని. అయితే ఇక్కడ అబద్ధం ఎందుకు చెప్పాలి అని. సో ఈ విషయం మనకి రెండు మూడు చోట్ల వస్తుంది ఈ క్వశ్చన్, ఎందుకు తప్పు చేయించారు కృష్ణ అని. అఫ్కోర్స్ కృష్ణ యొక్క పార్ట్లు కూడా చర్చిద్దాం, కానీ ఈ విషయాన్ని గుర్తుంచుకోవచ్చు. మనం మిలిటెంట్లో ఇప్పుడు మన కమాండర్స్ ఉన్నారు, మిలిటరీ కమాండర్స్, వాళ్ళు మిలిటెంట్ని చంపాలి అనుకుంటే అప్పుడప్పుడు వారు కొన్ని టాక్టిక్స్ వాడాల్సి వస్తుంది. మేము కరెక్ట్గా స్ట్రైట్గా వెళ్తామంటే కుదరదు, ఎందుకంటే మిలిటెంట్స్ వారు ఏ రకంగా అయినా మనకి దాడి చేయొచ్చు. సో వారి యొక్క పరిస్థితిని ఆలోచించి అప్పుడప్పుడు కమాండర్స్ కూడా కొన్ని ట్రిక్స్తో వాళ్ళని చంపడానికి పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. సో అదేవిధంగా ఇక్కడ ధర్మాన్ని స్థాపించడానికి కృష్ణ కూడా అట్లాంటి కొన్ని చేస్తుంటారు. అయితే ఇక్కడ ధర్మరాజును అబద్ధం చెప్పంటారు. సో ధర్మరాజు ఎంతో కష్టంగా, ఆయన అశ్వత్థామ చనిపోయారు, అశ్వత్థామ హత అంటారు. తర్వాత నరోవా కుజరోవా. అయితే అశ్వత్థామ చనిపోయారు అన్నంత వరకు ధర్మరాజు యొక్క రథం ఆయన గాల్లోనే ఉంటుంది. నరోవా కుంజరోవా అన్నప్పుడు అంటే అదే మనిషి అయి ఉండొచ్చు, ఏనుగ అయి ఉండొచ్చు, జంతువు అయి ఉండొచ్చు అన్నప్పుడు అది కిందకి టచ్ అయిపోతుంది. ధర్మరాజు యొక్క రథం ఆ యుద్ధ రంగంలో ఎప్పుడు భూమికి టచ్ అయ్యేది కాదమ్మా, ఎందుకంటే ధర్మాన్ని పాటించేవారు కాబట్టి. అటువంటి ధర్మరాజు యొక్క రథం కూడా టచ్ అయిపోతుంది, ఎందుకంటే అబద్ధం చెప్పారు కాబట్టి. అఫ్కోర్స్ ఆయన అనుకున్నారు నేను అబద్ధం చెప్పలేదని ఆయన అనుకున్నారు, కానీ ఆ యొక్క అబద్ధం యొక్క ప్రభావం మాత్రం ద్రోణాచార్య మీద ఉంటుంది. అది విన్న వెంటనే ద్రోణాచార్యకి అనిపిస్తుంది ఓ చనిపోయారని. అంటే ఆయన నరవా కుంజిలో అన్నారు, కాకపోతే ఆ సమయంలో ద్రోణాచార్యకి ఏమర్థమైంది, నా కొడుకు చనిపోయారని. యుధిష్ఠిరు అనుకుని నేను అబద్ధం చెప్పలేదు, అందుకు ఆయన రథం టచ్ అయిందని. కానీ దానికన్నా ఇంకా ఇంపార్టెంట్ కారణం ఉంది, ఏంటంటే ధర్మరాజు కృష్ణ చెప్పిన మాట వినలేదు కాబట్టి. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీత. ధర్మం ఏంటి అంటే భగవంతుడు ఏం చెప్తే అది చేస్తే అది ధర్మం. నాకు రైట్ అనిపించింది ధర్మం కాదు. అఫ్కోర్స్ శాస్త్ర ప్రకారంగా యుధిష్ఠిరు మహారాజు రైటే, అయినా కానీ భగవంతుడు చెప్పిన విషయాన్ని ఆయన వినలేకపోవడం కారణంగా ఆయన రథం కిందికి వస్తుంది. ఆయన ధర్మాన్ని పాటించారు అంటే ధర్మం ఏంటంటే కృష్ణ అబద్ధం చెప్పమంటే ధర్మరాజు వెంటనే అబద్ధం చెప్పినా ఆయన రథం మాత్రం నేలకు టచ్ అయ్యేది కాదు. కానీ ఆయన అనుకున్నారు నేను అబద్ధం చెప్పకూడదు అనుకున్నాను, ఎందుకంటే జీవితం మొత్తంలో ఎప్పుడు అబద్ధం చెప్పలేదు ఆయన. సో ఆ సమయంలో అబద్ధం చెప్పాలి అంటే ఆయన ఒక మొత్తం క్యారెక్టర్, మొత్తం జీవితానికి అది క్వశ్చన్ మార్క్. అది ధర్మరాజు ఆ విధంగా ఆలోచించారు. సో ఇక్కడ భీమా తర్వాత అది విన్న తర్వాత వెంటనే ద్రోణాచార్య యుద్ధం ఆపలేదు, ఆయన యుద్ధం చేస్తూనే ఉన్నారు. కానీ మనసులో అది అనిపిస్తుంది చనిపోయాడేమో చనిపోయాడేమో చనిపోయాడు, ఎందుకంటే ద్రోణాచార్య ముందే చెప్తారు యుద్ధానికి ముందు ధర్మరాజు ఆయన. ఇది కూడా ఇంకో లక్షణం, ధర్మరాజు యుద్ధానికి ముందు తన ముకుటాన్ని పక్కన పెట్టి అందరు సైన్యులు ఒకళ్ళు ఒకళ్ళ ముందు నించొని ఉన్నారు. ధర్మరాజు తన ముకుటం పక్కన పెట్టి కవచాలు ఇప్పేసి చెప్పులు ఇప్పేసి అస్త్రాలన్నీ పక్కన పెట్టి కౌరవుల వైపు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. భీమా అంటారు ఇంకెక్కడికి వెళ్తున్నావు, ఇప్పుడు అవకాశం వచ్చింది నాకు 13 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు అక్కడికి మొత్తం ఏంటి సరెండర్ అయిపోతావా అని. ధర్మరాజు ఏం మాట్లాడరు, అలా నడుచుకుంటూ వెళ్తుంటారు. కృష్ణ అంటారు భీమతోటి, నువ్వేం చింతించుకో, ఆయన ఏం చేస్తున్నారో ఆయనకు తెలుసు. అయితే ధర్మరాజు చేశారు కాబట్టి భీమా కూడా ఆ విధంగానే ధర్మరాజు వెనక నడుస్తూ వెళ్తారు. అర్జున, నకుల, సహదేవ, కృష్ణ కూడా వెళ్తారు. ధర్మరాజు వెళ్ళి భీష్మాచార్యని ఆయన ఆశీర్వాదం అడుగుతారు, నేను మీతో యుద్ధం చేయాలనుకుంటున్నాను, నాకు ఆశీర్వదించండి మీరు అని. భీష్మాచార్యులు అంటారు, నువ్వు వచ్చావు కాబట్టి నేను ఆశీర్వదిస్తున్నాను, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావని, అదే నువ్వు రాకుంటే శాపం పెట్టుండేవాడిని అని. అలా భీష్మాచార్య దగ్గరికి, తర్వాత ద్రోణాచార్య దగ్గరికి, తర్వాత కృపాచార్య దగ్గరికి, అలా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరిది ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఎలా చంపాలో చెప్పండి అంటారు. అయితే భీష్మాచార్యులు అంటారు, నేను సమయం వచ్చినప్పుడు నేను చెప్తానని. ద్రోణాచార్య వాళ్ళు చెప్తారు, నేను ఎప్పుడైతే నాకు అస్త్ర శస్త్ర నా చేతిలో ఉన్న కాలం నన్ను ఎవరు ఓడించలేరు, కానీ ఒక రైట్ సోర్స్ నుంచి రాంగ్ ఇన్ఫర్మేషన్ వింటే, అంటే ధర్మాన్ని ఎవరైతే అబద్ధం చెప్పి, అది కూడా ఎక్కడి నుంచి వస్తుంది, ఒక ధర్మబద్ధమైన వ్యక్తి నుంచి నేనైతే అబద్ధం వింటే ఆ సమయంలో నన్ను ఓడించచ్చు అంటారు. సో ఇక్కడ ధర్మరాజు ద్రోణాచార్య యొక్క విషయం తెలిసి అబద్ధం చెప్తారు. అప్పుడు ద్రోణాచార్య ఆపరు. తర్వాత భీమ వెళ్ళి మళ్ళీ తిట్టడం మొదలు పెడుతుంది ద్రోణాచార్యని, ఎందుకు నువ్వు బ్రాహ్మణుడు అయ్యిండి ఇట్లాంటి పనులు చేస్తున్నావు, నిస్సహాయమైన వ్యక్తుల్ని, అలా ఎవరైతే మంచి వారిని అందరినీ నువ్వు చంపుతున్నావు, ఎటువంటి బ్రాహ్మణుడు నువ్వు, బ్రాహ్మణుడు అసలు అని నానా రకాలుగా ఆయన నిందిస్తారు. ద్రోణాచార్యని భీమ, నువ్వు ఎటువంటి బ్రాహ్మణుడివి అది ఇది అని, తర్వాత నీ కొడుకు కూడా చనిపోయాడు, నీకు ఇంకా అవసరం ఏముంది ఇవన్నీ చేయటానికి అని. సో అదంతా విన్న తర్వాత, తర్వాత ఋషులు మునులు కూడా చెప్తారు ద్రోణాచార్యులకి, ఎందుకంటే ద్రోణాచార్య ఏం చేస్తున్నారంటే దివ్యమైన అస్త్రాలతో యుద్ధం చేస్తున్నారు. అది ఋషులు మును అంటారు, నువ్వు సాధారణమైన యోధుల మీద నువ్వు దివ్యమైన అస్త్రాలు ఎలా ఉపయోగిస్తావు, ఇంకా సమయం అయిపోయింది నువ్వు ఇంకా యుద్ధం చేయకూడదు ఈ విధంగా అని ఋషులు మును కూడా వచ్చి చెప్తారు. సో ధర్మరాజు యొక్క అబద్ధం, భీముడి యొక్క మాటలు ఇవన్నీ విన్న తర్వాత అశ్వత్థామ సారీ ద్రోణాచార్యులు తన అస్త్రాలని పక్కన పెట్టేస్తారు. అప్పుడు దుష్టయుద్ధం వచ్చి తన ఆయన తలని నరికేస్తారు. ఇక్కడ ఏంటంటే భీమా యొక్క క్యారెక్టరు, ఆయన సరైన గురువు కదా అని ఆలోచించలేదు. ఆయన తప్పు చేస్తున్నాడు కాబట్టి ముఖం మీద మాట్లాడాడు, అంటే ఆ పర్సనాలిటీ అట్లాంటిది భీమాది. ఈవెన్ లాస్ట్ లో ఎప్పుడైతే దుర్యోధన్ని ఆయన చంపేసిన తర్వాత, అంటే ఆయన్ని తొడలు పద్దలు కొట్టాక బలరాములు వారు వస్తారు, బలరాము వరకు చాలా కోపం వస్తుంది భీమా మీద. భీమాని చంపడానికి వస్తే భీమా కూడా తగ్గిసుకొని రెడీ అయిపోతారు బలరాముతో యుద్ధం చేయడానికి. అరే భగవంతుడు బలరాముడు స్వయంగా వస్తున్నాడు, ఆయనకి ఆశీర్వాదం తీసుకోవాలని, కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకోవాలని ఆలోచించలే భీమా. ఎందుకంటే ఆయన స్పిరిట్ క్షత్రియ స్పిరిట్ ఎక్స్ట్రీమ్. అదే ధర్మరాజు అయితే ప్రతి విషయానికి క్షమాపణ అడిగేవారు. ఇది ఆ పర్సనాలిటీ భీమా. ఆయనకు కూడా శాస్త్రాలు మంచిగా తెలుసు. వనవాసంలో ఉన్నప్పుడు ఆయన చెప్తారు ధర్మరాజుకి, చూడు 12 సంవత్సరాలు కదా, 12 సంవత్సరాలు మనం శాస్త్ర ప్రకారంగా అది 6 సంవత్సరాలనే కంప్లీట్ చేయొచ్చు. ఎందుకంటే రాత్రి ఒక రోజు, పొద్దున ఒక రోజు, ఆ విధంగా మనం 6 సంవత్సరాల్లోనే అయిపోతుంది. ఆ విధంగా మనం 6 సంవత్సరాలకు వెళ్ళి మళ్ళీ యుద్ధం చేసుకో, మన రాజ్యాన్ని మనం తీసుకోవచ్చండి. ధర్మాన్ని లేదు అంటారు. ఈవెన్ ఎవరికైనా కఠిన కారాగార శిక్ష విధించినా కానీ అప్పుడు కూడా వాళ్ళు రాత్రి ఒక రోజు, పొద్దున ఒక రోజు కింద కౌంట్ చేసుకొని వాళ్ళ 7 సంవత్సరాల్లోనే వాళ్ళు బయటకు వచ్చేస్తారు. సో అదే విధంగా భీమా కూడా అంటారు, ఇలా మనం హాఫ్ లోనే కంప్లీట్ చేస్తాం, ధర్మాన్ని లేదు లేదు అంటే భీమాకు శాస్త్రం మంచిగా తెలుసు కానీ స్పిరిట్ మాత్రం చాలా క్షత్రియ స్పిరిట్. ఇటువంటి భీమా, అటువంటి ధర్మరాజు, వీళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ ఎట్లా, ద్రౌపది. తర్వాత ఇంకో పర్సనాలిటీ ఎవరు, అర్జున. ఆయనకు కూడా చాలా క్షత్రియ స్పిరిట్ కానీ ఆయనకి దయ కూడా ఉంటుంది. అంటే సగం యుధిష్ఠిర్ మహారాజు, సగం భీమ కలిపితే అర్జున యోగుణాలు, అంటే మధ్యలో ఒక క్యారెక్టర్. ఇటువంటి అర్జున ఆయన్ని హ్యాండిల్ చేయాలన్న అంత సాధారణ. అర్జునతో ఎవరన్నా ఫ్రెండ్లీ మ్యాచ్ వస్తే ఎవరు గడించ ఆయన్ని గెలవలేదు. అదే అర్జున ఎవరితో యుద్ధం చేయాలి అంటే 2 సార్లు ఆలోచిస్తారు, ఎందుకంటే ఆయనకి కొంచెం దయ కలుగుతుంది, చనిపోతారు కదా అని. సో అర్జున యొక్క క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్. తర్వాత నకుల సహదేవ్ తీసుకుంటే ఇంకా చాలా డిఫరెంట్. సో వీళ్ళందరూ కలిసి ఉండగలుగుతున్నారు అంటే అది ద్రౌపది యొక్క గొప్పతనం. అందుకే ఎప్పుడైతే ద్వారక నుంచి కృష్ణుడు యొక్క భార్యలు వస్తారో వారు ద్రౌపదిని కలుసుకుంటారు. వాళ్ళందరూ అడుగుతారు, నీకు నువ్వు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నావు 5 భర్తలతో అని ద్రౌపది విషయాలు చెప్తున్నా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ద్రౌపది యొక్క, ఆమె సాధారణ స్త్రీ కాదు, ఎందుకంటే అంత పవర్ ఉంది అంటే అది సంథింగ్ ఎక్స్ట్రాఆర్డినరీ అని అర్థం చేసుకోవాలి ఫస్ట్. అంటే ద్రౌపది యొక్క గొప్పతనం తెలుసుకోవాలి ఫస్ట్. ఆమె చేసింది అది రైటర్ రాగానే ముందు వాళ్ళ గొప్పతనం తెలుసుకుంటే అప్పుడు వాళ్ళు చేసింది రైటర్ రాగానే ఒక ఐడియా వస్తుంది మనకి. సో తర్వాత ఏ సమయంలో ద్రౌపది పాండవుల జీవితంలో వచ్చిందో అర్థం చేసుకోవాలి. పాండవుల ఎప్పుడైతే రాక్షాగృహంలో వారిని కాల్చడానికి ప్రయత్నిస్తారో వానవ్రతంలో, తర్వాత పాండవులు అక్కడి నుంచి తప్పించుకొని కుంతితో పాటు వారు అడవిలోకి వెళ్తారు. తర్వాత బ్రాహ్మణ రూపంలో వాళ్ళు తిరుగుతుంటారు. ఒకసారి గంగ దగ్గరికి వెళ్ళి స్నానం చేయడానికి వస్తే అక్కడ చిత్రరథ గంధర్వులు ఒక రాజచిత్రరథ ఆయన ఆపేస్తారు. అని అంటారు, ఈ సమయంలో మీరు ఇక్కడ స్నానం చేయకూడదు, ఇప్పుడు గంధర్వులు చేసే సమయం స్నానానికి అని. అప్పుడు అర్జున అంటారు, గంగలో స్నానం చేయటానికి ఎటువంటి నియమాలు లేవు, వేరే వేరే నదుల్లో అయితే నియమాలు ఉంటాయి, కానీ గంగలో స్నానం చేయాలంటే ఏ టైంలో అయినా స్నానం చేయొచ్చు, దానికి ఎటువంటి నియమాలు లేవు, మీరు ఆపనవసరం లేదు. చిత్రరథ కూడా కోపం వస్తుంది, వాళ్ళు యుద్ధం చేస్తారు. అయితే చిత్రరథను ఓడించేసి ఆయన యొక్క రథాన్ని కూడా కాల్ చేస్తారు అర్జున. తర్వాత చిత్రరథ భార్య యుధిష్ఠిరుని వారిని వేడుకుంటే చిత్రరథను విడిచిపెట్టేస్తారు. చిత్రరథకి దగ్ధరథ అని పేరు కూడా వస్తుంది, ఎందుకంటే రథం కాల్ చేశారు కాబట్టి అర్జున. తర్వాత చిత్రరథ, సరే నేను నీకు కొన్ని బహుమతులు ఇస్తాను అండి. అర్జున అంటారు, లేదు లేదు, నేను ఆ విధంగా తీసుకోదలుచుకోలేదు, కాకపోతే నేను నిన్ను కాపాడాను కాబట్టి, అంటే వదిలేశాను కాబట్టి నువ్వు ఇస్తున్నావు కాబట్టి. చిత్రరథ అని, సరే మనం ఫ్రెండ్స్ గా ఉందాం ఇప్పటి నుంచి అని. సో అర్జునను చిత్రరథ చాలా మంచి ఫ్రెండ్స్ గా మారుతారు. అయితే అర్జున అడుగుతారు చిత్రరథని, నువ్వు ఎందుకు యుద్ధం చేసావు మాతో పాటు, ఊరికే పని పాటు లేకుండా. అయితే చిత్రరథ అంటారు, ప్రతి ఒక్క వ్యక్తికి తన భార్య ముందు గొప్పగా చూపించుకోవాలని. సో నేను నా భార్య ఉంది కదా, కొంచెం నేను ఎంత గ్రేట్ చూపిద్దామని యుద్ధం చేశాను, కానీ అది బ్యాక్ఫైర్ అయిపోయింది, ఓడిపోయాను. అది ఇంకొక రీజన్ చెప్తారు ఏంటంటే, మీరు మీ విద్యను కంప్లీట్ చేసుకున్నారు, అంటే బ్రహ్మచర్యం అయిపోయింది, కానీ మీరు ఇంకా గృహస్థాశ్రంలోకి వెళ్ళలేదు, మీరు మధ్యలో ఉన్నారు, సో అందుకు మీకు ఇటువంటి కష్టాలు ఎదురవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే, అంటే మీరు ఇంకా గృహస్థాశ్రంలో వెళ్ళారు, అంటే మీకు భార్య లేదు. రెండోది ఏంటంటే, మీకు గురువు కూడా లేరు, అంటే ఎవరు మీకు గైడెన్స్ ఇవ్వడానికి ఒక గురువు అంటూ ఉండాలి, మీ జీవితంలో గురువు లేరు, అందుకే మీకు కష్టాలు ఉన్నాయి, మీతో పాటు ఉండాలని. సో ఈ రెండు కారణాలు చెప్పాక ఆ పాండవులకు సీరియస్ గా తీసుకుంటారు. తర్వాత ధౌమ్య ఋషి దగ్గరికి వెళ్ళి ఆయనతో వారందరూ వేడుకుంటారు, మీరు మాకు గైడ్ గా గురువుగా ఉండండి. ధౌమ్య ఋషి, సరే మీతో పాటు ఎప్పుడు ఉంటారు మిమ్మల్ని గైడ్ చేయడానికి. ధౌమ్య ఋషి పాండవులు వాళ్ళు రాజ్యం వెళ్తున్నప్పుడు ఆయన రాజ్యంలో ఉన్నారు, వాళ్ళు వనవాసంకి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు వనవాసం కూడా వెళ్తారు ఆయన. అంటే ఆయన సౌకర్యాలకు లేరు, ఆయన ఒక బాధ్యతగా పాండవులకు ఎప్పుడు గైడ్ చేస్తూ ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళతో పాటు ఇప్పుడు ఉన్నారని. సో ఈ విధంగా పాండవులు అయితే తర్వాత వారు ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ వింటారు ఏంటి, ద్రౌపది యొక్క స్వయంవరం జరుగుతుంది అని. సో ఇక్కడ ద్రుపద మహారాజు ద్రోణాచార్యులు ఎప్పుడైతే ఆయనకి ఎటువంటి సంపత్తి లేనప్పుడు, ధనం లేనప్పుడు, అశ్వత్థామకి పాలు తాగటానికి కూడా, పాలు ఇవ్వటానికి కూడా వాళ్ళ ఇంట్లో ఉండేవి కాదు, పిండిలో నీళ్లు కలిపి ఇదే పాలను తాగించేది వాళ్ళమ్మ. సో అశ్వత్థామకు ఒకసారి వాళ్ళ మిత్రులతో ఉన్నప్పుడు వాళ్ళు పాలిస్తారు, అశ్వత్థామకు అర్థమైంది పాలేంటో, ఆయన అంటారు నాకు అవే కావాలండి. అయితే ద్రోణాచార్య వాళ్ళు ద్రుపద దగ్గరికి వెళ్తారు, ఎందుకంటే ద్రుపద ద్రోణాచార్య మిత్రులు, వారు గురుకులను చదువుకున్నప్పుడు. ఆయన అంటారు, మనం మిత్రులం కదా, నాకు సహాయపడు, ఒక ఆవు ఇవ్వను. ద్రుపద అంటారు, ఆయన చాలా అరోగెంట్ గా బిహేవ్ చేస్తారు, మనకి మధ్యలో ఫ్రెండ్షిప్ ఏంటి అని. ఫ్రెండ్షిప్ అంటే ఈక్వల్ లెవెల్లో ఉండాలి, ఫ్రెండ్షిప్ విధంగా ఉండదు, కావాలంటే ఏదైనా దానం ఇస్తే తీసుకొని వెళ్ళిపోండి. ద్రోణాచార్యకి చాలా అవమానంగా భావిస్తారు ఆయన. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయి తర్వాత హస్తినాపురంకి వెళ్ళి పాండవులకి కౌరవకి గురుగా మారుతారు. ఆ గురు దక్షిణగా ద్రుపదుని బంధించి తీసుకున్నామంటారు. కౌరవులందరూ వెళ్తారు శకునితో పాటు, అందరూ ఓడిపోయి వస్తారు. తర్వాత అర్జున వెళ్ళి ద్రుపదుని బంధించి తీసుకొని వస్తారు. అప్పుడు ద్రోణాచార్య అంటారు, సరే నువ్వు వచ్చావు కాబట్టి సగం రాజ్యం నీకు ఇస్తా, సగం నేను ఎంచుకుంటాను, ఇప్పుడు ఈక్వల్ గా రాజ్యం ఉంది కాబట్టి మన ఇద్దరు ఫ్రెండ్స్ అని. ద్రుపద అప్పుడు క్షమాపణ వేడి ఆయన వెళ్తారు, కానీ ఆయనకు కూడా చాలా కోపం వస్తుంది. ఆయనకు కూడా అనిపిస్తుంది, నాకు ఇంత అవమానం జరిగింది, నేను ఏ విధంగా ఆయన ద్రోణాచార్యని ఆయన్ని వధించాలి, అయితే నాకు అంత శక్తి లేదు కాబట్టి ఆయన యజ్ఞం చేస్తారు. కాకపోతే అర్జునాన్ని చూసి కూడా ఆయనకి చాలా ఆనందం కలుగుతుంది, అరే ఈ వ్యక్తి నాకు అల్లుడిగా ఉండాలి అని. అప్పుడు యజ్ఞం చేస్తారు. యజ్ఞం నుంచి డైరెక్ట్ గా దుష్టద్యుమ్న ఆయన రథంతో పాటు, ఆయన కత్తితో పాటు, ఖడ్గంతో పాటు ఆయన మొత్తం యజ్ఞగుండం తిరుగుతారు. ఆయన బయటికి రథంతో పాటు వస్తారు యజ్ఞగుండం నుంచి, అంటే ఖచ్చితంగా ఆయన వచ్చింది ద్రోణాచార్యని చెప్పడానికి ఆయన ఆ విధంగా. తర్వాత ద్రౌపది కూడా అగ్నిగుండం నుంచే వస్తుంది, అంటే ఆమె జన్మ కూడా చాలా స్పెషల్, ఆమె ఆ విధంగా వస్తుంది. తర్వాత ఆకాశం వస్తుంది, ఈయన వల్ల చాలా మంది క్షత్రియులు చనిపోతారని కూడా ద్రౌపది, ఎందుకంటే ఆ చేదనతో ద్రుపదుడు యజ్ఞం చేశారు కాబట్టి అర్జున నాకు అల్లుడుగా కావాలని, ద్రౌపదికి కూడా అదే కోరికగా ఉంటుంది, నాకు అర్జున భర్తగా కావాలని. తర్వాత తెలుస్తుంది అయితే పాండవులు లక్షగృహంలో చనిపోయారు అని, అయితే ద్రుపది కొంచెం బాధ కలుగుతుంది కానీ ఆయనకి ఎక్కడో అనిపిస్తుంది, ఎందుకంటే ద్రౌపది ఆ విధంగా పుట్టింది కాబట్టి పాండవులు ఎక్కడో ఉంటారని. అయితే ఆయన స్వయంవరం ఏ విధంగా రచిస్తారు, డైరెక్ట్ గా ఎక్కడున్నారో తెలియదు కాబట్టి అర్జున రావాలి ద్రౌపదిని పెళ్లి చేసుకోవాలి అంటే దానికి తగ్గట్టుగా అరేంజ్మెంట్ చేయాలి. సో అందుకే ఆ స్వయంవరం, స్వయంవర అంటే ఆ రాకుమారి స్వయంగా ఎంచుకుంటుంది ఎవరినన్నా. అయితే దాంట్లో ఒక టెస్ట్ పెడతారు, ఏ క్షత్రి అయితే అందరికన్నా బెస్ట్ గా అప్రూవ్ అవుతారో ఆయనకి వరమాలు ఇస్తుంది. అయితే అక్కడ ద్రౌపది యొక్క అంతం అందరికి తెలుసు కాబట్టి అక్కడ జరాసంధ, శిశుపాల, దుర్యోధన అందరూ వస్తారు కర్ణతో పాటు. వాళ్ళందరూ ప్రయత్నించడానికి ద్రౌపది యొక్క స్వయంవరంలో గెలుచుకుంటానికి ద్రౌపది. అయితే ఆ సమయంలో వారి యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఆ యొక్క చేపని బాణంతో కొట్టాలి, కింద నీటిలో చూసుకుంటూ ఆ తిరుగుతూ ఉంటుంది పైన. అది చేయగలిగేది ముగ్గురే, కృష్ణ, అర్జున, కర్ణ. సో ఆ విధమైన అరేంజ్మెంట్ తో ఏదో ఒక రకంగా అర్జున వస్తారని. అయితే కృష్ణ బలరాముడు కూడా వస్తారు అక్కడికి, ఎందుకంటే అర్జున ఏ విధంగా స్వయంవరంలో ఆయన గెలుస్తారో చూడటానికి, మిగతా వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయడానికి వస్తారు, కృష్ణ బలరాం మాత్రం చూడటానికి వస్తారు. సో అప్పుడు ఆ సమయంలో పాండవులు కూడా వస్తారు, చూసి కృష్ణ బలరాముడు చెప్తారు, చూసిన అక్కడ కూర్చున్నారు బ్రాహ్మణులు, అందరికి వాళ్ళు వాళ్ళ అరేంజ్మెంట్ ఉంటాయి, బ్రాహ్మణులకు ఒక ఏరియా, క్షత్రియులకి, వైశ్యులకి అలా ఏరియాలు పెడతారు. ఆ విధంగా చూసిన అక్కడ ఐదుగురు వారు పాండవులు బలరాం ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ చనిపోయారు కదా అంటే లేదు లేదు వారు ఎప్పుడు చనిపోరు, ఎందుకంటే నువ్వు నేను వాళ్ళని కాపాడుతున్నావు కాబట్టి అని అక్కడ పాండవులు ఉన్నారు అని చూపిస్తారు. తర్వాత స్వయంవరం జరుగుతుంది ద్రౌపదికి. సో ఎలా ద్రౌపదిని గెలుచుకుంటారు, దాని తర్వాత ద్రౌపది యొక్క కారణం వల్ల ఈ యొక్క క్షత్రియులు ఏ విధంగా చనిపోతారు అనేది మనం నెక్స్ట్ సెషన్లో చర్చించుకుందాం. హరే కృష్ణ.